ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தெய்வீம் சரஸ்வதீம் வ்யாசம் தத்ோ ஜயமுதீரயேத். நஷ்டப்ராயேஷு அபத்ரேஷு நித்யம் பாகவத சேவயா பகவதிர் உத்தம ஸ்லோகே பக்திர் பவதி நைஷ்டிகீ மூகாம் கரோதி வாசாலம் பங்கோம் லங்கயதே கிரிம் யத் க்ருபா தமஹம் வந்தே ஸ்ரீகுரும் தீனதாரிணம் பரமானந்த மாதவம் ஸ்ரீ சைதன்ய ஈஸ்வரம் கிருஷ்ணாய வாசுதேவாய தேவகீ நந்தனாய ச நந்தகோபகுமாராய கோவிந்தாய நமோ நம. நம பங்கஜநாபாய நம பங்கஜமாலினே நம பங்கஜநேத்ராய நமஸ்தே பங்கஜாங்கிரயே. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்த ராதா காந்த நமோஸ்துதே. தப்த காஞ்சன கௌரங்கீ ராதே விருந்தவனேஸ்வரி ரிஷபானுசுதே தேவி பிரணமாமி ஹரி பிரியே. வாஞ்சாகல்பதருப்யஸ்ய க்ருபாசிந்துப்ய ஏவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நம. ஜெய ஸ்ரீ கிருஷ்ண சைதன்ய பிரபு நித்யானந்த ஸ்ரீ அத்வைத கதாதர ஸ்ரீவாசாதி கௌர பக்த பிருந்த. ஹரே கிருஷ்ணா ஹரே கிருஷ்ணா கிருஷ்ண கிருஷ்ணா ஹரே 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 ராம ஹரே ராம 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 ஹரே ஹரே. ஹரே கிருஷ்ண. சதுவுத்துனது ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 63 ஸ்ரீகிருஷ்ண பாணாசுர யுத்தம் ஸ்லோகம் 26. காலோ தெய்வம் கர்ம ஜீவஸ்வபாவோ திரவியம் க்ஷேத்ரம் பிராண ஆத்மா விகாரஹ தத்சங்காதோ பீஜரோஹ ப்ரவாஹ த்வன்மாயைஷா தன்னிஷேதம் ப்ரபத்யே. காலோ தெய்வம் கர்ம ஜீவஸ்வபாவோ த்ரவ்யம் க்ஷேத்ரம் ப்ராண ஆத்மா விகாரஹ தத்சங்காதோ பீஜரோஹ பிரவாஹ த்வன்மாயைஷா தன்னிஷேதம் ப்ரபத்யே. காலோ தைவம் கர்ம ஜீவஸ்வபாவோ த்ரவ்யம் க்ஷேத்ரம் ப்ராண ஆத்மா விகாரஹ தத்சங்காதோ பீஜரோஹ ப்ரவாஹ த்வன்மாயைஷா தன்னிஷேதம் ப்ரபத்யே. பாவமோ பாஷ்யம் செப்பினதி அபயசரணாரவிந்த பக்தி வேதாந்த சுவாமி ஸ்ரீல பிரபுபாதுல வாரி சிஷ்யுலு. ஜெய் ஸ்ரீல பிரபுபாத். பாவமோ காலமும் தெய்வமும் கர்மமும் ஜீவுடு அத்தனி ஸ்வபாவமும் சூக்ஷ்ம பௌதிக தத்துவములు தேகము ప్రాణము అహంకారము వివిధమగు ఇంద్రియములు జీవుని సూక్ష్మ దేహముతో ప్రతిబింబించడి వీటన్నింటితో సంఘాతమనునటువంటి నీ కూడా బీజాంకుర ప్రవాహమగు నీ మాయ. ఈ మాయకు అతీతుడవగు నిన్ను నేను శరణదొచ్చుచున్నాను. భాష్యం బీజారోహ ప్రవాహ అను పదము ఈ విధంగా వివరించబడింది. భద్రజీవుడు భౌతిక దేహాన్ని స్వీకరించి దానితో భౌతిక జగత్తును భోగించుటకు యత్నించును. ఆ దేహము భవిష్యత్తులోని భౌతిక అస్తిత్వముకు బీజము. ఎలయనగా జీవుడు ఆ దేహముతో వర్తించి కర్మను తయారు చేసుకొనుచుండును. ఆ కర్మయే వేరొక దేహమును స్వీకరించినట్లుగా అంకురము దాల్చుచుండును. అనగా భౌతిక జీవనము కార్యఫలముల యొక్క విశృంఖలము వంటిది. దేవదేవునికి శరణజొచ్చుట అనేది సరళమైన నిర్ణయం బద్ధజీవుని యొక్క ఈ నిరర్ధకమైనటువంటి బీజాంకుర చక్రము నుండి విడుదల చేయును. దేవదేవుడకు శ్రీకృష్ణుడు నిషేధావధి భూతుడని, అనగా నిషేధమునకు అవధి అని తన్నిషేధం ప్రపద్యే అను పద సముదాయం సూచించునని శ్రీల శ్రీధర స్వామి పలికిరి. శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి జయ. అనగా సమస్తముకు మాయను నిషేధించినప్పుడు మిగిలినది పరతత్వం. జ్ఞాన ప్రాప్తి ద్వారా అజ్ఞానమును తొలగించే విధానముని విద్యను సంగ్రహముగా వివరించవచ్చును. బాహ్యమునకు యుక్తముగా తోచునవి, మాయామయములైనవి, అపూర్ణమైనవి అయినటువంటి విషయములను మనము ప్రత్యక్ష అనుమానాది పద్ధతులలో నిరసించినప్పుడు పరిపూర్ణ జ్ఞానస్థితికి చేరుకున్నము. తొట్టదొదకు మాయను పూర్తిగా నిషేధించినప్పుడు సుస్థిరముగా మిగులునది కేవలం ఆ పరతత్వమే. ఆ పరతత్వమే శ్రీకృష్ణ భగవానుడు. గడిచిన శ్లోకములో శివజ్వరము భగవానుని సర్వాత్మానం కేవలం జ్ఞప్తి మాత్రం, అనగా విశుద్ధ చైతన్యయుతుడు అని వర్ణించినాడు. భౌతిక అస్తిత్వం యొక్క వివిధ రూపములు కూడా భగవంతుని శక్తులే అని ఈ శ్లోకములో పలుకుచూ ఇప్పుడు శివజ్వరము తన తాత్విక వర్ణనను ముగించుతున్నాడు. తన్నిషేధం అను పదము చేయిచడు సూచించబడినట్లుగా భగవానుని యొక్క దేహేంద్రియములు ఆతని విశుద్ధ ఆధ్యాత్మిక అవస్థకు అభిన్నములని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పేర్కొనిరి. భగవానుని దేహేంద్రియములు ఆతనికి బాహ్యములు గాని ఆతనికి ఆచ్ఛాదనములు గాని కావు. పైగా భగవానుడు తన ఆధ్యాత్మిక రూపమునకు ఇంద్రియములకు అభిన్నుడు. సమ్మోహనకరమగు వైవిధ్యములలో అపరిమితమగు పరతత్వము శ్రీకృష్ణ భగవానుడే. అందరూ చెప్పండి. ఓం అజ్ఞానతిమిరందస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపరాంతికం. నమావం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యరేషతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద ಶ್ರೀಯದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ 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 ಹರೇ ಹರೇ
ಹರೇ ಕೃಷ್ಣ. ಶ್ರೀಕೃಷ್ಣ ಬಾಣಾಸುರ ಯುದ್ಧ ಅನ್ನೇಟುವಂತಿ ಅಧ್ಯಾಯಂಲೋ ಬಾಣಾಸುರನ ಮೇಲೆ ದಂಡೆತ್ತಿ ವೆಳ್ಳಾಡು ಶ್ರೀಕೃಷ್ಣುಡು. ಅಪ್ಪುಡು ಬಾಣಾಸುರನಿಗೆ ಮದ್ದತ್ತುಗಾ ಶಿವುಡು ತನ್ನ ಪರಿವಾರಂತೋ ವಚ್ಚಾಡು. ಚಿವರಿಕಿ ಶಿವುಡು ತನ್ನ ದಗ್ಗರ ಉನ್ನಟುವಂತಿ ಶಿವಜ್ವರಂ ಅನ್ನೇಟುವಂತಿ ಒಕ ಶಕ್ತಿವಂತಮೈನಟುವಂತಿ ಆಯುಧಾನ್ನಿ ಪ್ರಯೋಗಿಸಾಡು. ಅಪ್ಪುಡು ಕೃಷ್ಣುಡು ತನ್ನ ವದ್ದ ವಿಷ್ಣುಜ್ವರಂ ಅನ್ನೇಟುವಂತಿ ಆಯುಧಾನ್ನಿ ತೀಸಿ ಆಯನ ಪ್ರಯೋಗಿಸಾಡು. ಎಪ್ಪುಡೈತೆ ಆ ವಿಷ್ಣುಜ್ವರಂ ಅನ್ನೇಟುವಂತಿ ಪ್ರಯೋಗಿಸಬಡಿಂದೋ ಶಿವಜ್ವರಂ ಅನ್ನೇಟುವಂತಿ ಪೂರ್ತಿಗಾ ಶಕ್ತಿಹೀನಮೈ ಭಯಪಡಿ ಕೃಷ್ಣುಡಿ ದಗ್ಗರಿಗೆ ವಚ್ಚಿ ಆಯನ ಶರಣಾಗತಿ ಪೊಂದಿಂದು. ಆಯನ ದಗ್ಗರಿಗೆ ವಚ್ಚಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೂ ಉಂದು. ಒಕ ನಾಲ್ಕು ಶ್ಲೋಕಾಲತೋ ಶಿವಜ್ವರಮು ಕೃಷ್ಣುಣ್ಣಿ ಪ್ರಾರ್ಥಿಸಿಂದು. ಈ ನಾಲ್ಕು ಶ್ಲೋಕಾಲ್ಲೋ ಮೊಟ್ಟಮೊದಟಿ ಶ್ಲೋಕಂಲೋ ಕೃಷ್ಣುಡು ಏ ವಿಧಂಗಾ ಈ ಮೊತ್ತಂ ಈ ಸಮಸ್ತ ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯಲಕು ಕಾರಣಭೂತುಡೈ ಉನ್ನಾಡು ಅನ್ನೇಟುವಂಥದ್ದು ವಿವರಿಸಿಂದು. ರೆಂಡವ ಶ್ಲೋಕಂಲೋ ಕೃಷ್ಣುಡು ಏ ವಿಧಂಗಾ ಬೀಜ ಪ್ರದಾತ ಅಯ್ಯ ಉನ್ನಾಡು. ಈ ಸೃಷ್ಟಿಲೋ ಒಕ ಸೃಷ್ಟಿ ಅನ್ನೇಟುವಂಥದ್ದು ಜರುಗಿನ ತರ್ವಾತ ಪ್ರಕೃತಿ ಅನ್ನೇಟುವಂಥ ಸೃಷ್ಟಿ ಜರುಗಿಂದು. ತರ್ವಾತ ಅಂದುಲೋ ಜೀವ ಸೃಷ್ಟಿ ಜರಗಾಲಿ. ಜೀವ ಸೃಷ್ಟಿ ಜರಗಾಲಂಟೇ ಆ ಜೀವುಡಿಕಿ ಇಂದ್ರಿಯಾಲು ಪ್ರಕೃತಿ ಶರೀರಮು ಇವನ್ನೀ ಕೂಡ ಕಲ್ಪಿಸಾಲಿ. ವಾಟನ್ನಿಟಿಕೀ ಕೂಡ ಬೀಜಾಂಕುರಂ ಎವರಯ್ಯಾಂಟೇ ಕೃಷ್ಣುಡು ಅನ್ ಚೆಪ್ತೂ ರೆಂಡೋ ಶ್ಲೋಕಾನ್ನಿ ಈ ಶಿವಜ್ವರಂ ಚೆಪ್ಪಿಂದು. ತರ್ವಾತ ಮಳ್ಳಿ ಮೂಡೋ ಶ್ಲೋಕಂಲೋ ಭಗವಂತರು ಎಂದುಕು ಅವತರಿಸ್ತಾಡು ಅತನ ಅವತಾರ ಪ್ರಯೋಜನ ಏಂಟನ್ನೇಟುವಂಟಿ ಚೆಪ್ಪಿಂದು. ನಾಲ್ಗೋ ಶ್ಲೋಕಂಲೋ ಆಯನ ಅವತಾರ ಪ್ರಯೋಜನಾನ್ನಿ ತಿಳಿಸ್ಕೋಲೇನ ವಾಡಿಕಿ ಎಟುವಂತಿ ಶಿಕ್ಷ ಪಡುತ್ತಿ ಅತನ ಯಾಕ ದುಸ್ಥಿತಿ ಏಂಟನ್ನೇಟುವಂಟಿ ಚೆಪ್ಪಿಂದು. ಇವಿ ಶಿವಜ್ವರಂ ಚೆಪ್ಪಿನಟುವಂಟಿ ನಾಲ್ಗು ಶ್ಲೋಕಾಲು. ಈ ನಾಲ್ಗು ಶ್ಲೋಕಾಲ್ಲೋ ರೆಂಡವ ಶ್ಲೋಕಂ ಈ ರೋಜು ಮನಂ ಚೆಪ್ಪುಕೊಂಡು ಉನ್ನಾಂ. ಈ ರೆಂಡವ ಶ್ಲೋಕಂಲೋ ಶಿವಜ್ವರಂ ಏನ್ ಚೆಪ್ತೂ ಉಂದಿ ಅಂಟೇ ಭಾಷ್ಯಂಲೋ ಮೊಟ್ಟಮೊದಟಿ ಪೇರಾಲೋ ಬೀಜಾರೋಹ ಪ್ರವಾಹ ಅನ್ನು ಚೆಪ್ತುಂದು. ಬೀಜಾರೋಹ ಪ್ರವಾಹ ಅಂಟೇ ಜೀವುಡು ತನ್ನ ಯಾಕ ದೇಹಾನಿಗೆ ಸಂಬಂಧಿಸಿನಟುವಂಟಿ ಜನ್ಮಲ ಪ್ರವಾಹಾನ್ನಿ ತಾನು ಎಲ್ಲ ತಯಾರು ಚೇಸ್ಕುಂಟುನ್ನಾಡು ಅನ್ನೇಟುವಂಟಿ ಚೆಪ್ತುಂದು. ಪ್ರತಿ ಒಕ್ಕ ಜೀವುಡು ಏನ್ ಚೇಸ್ತುನ್ನಾಡು ಅತನಿಗೆ ಭೌತಿಕ ಜಗತ್ತುಲೋ ಇಂದ್ರಿಯ ಭೋಗಾಲ ಪಟ್ಲ ಉನ್ನಟುವಂಟಿ ಅಭಿಲಾಷ ಚೇತ ರಕರಕಾಲೈನಟುವಂಟಿ ಕರ್ಮಲು ಚೇಸ್ತುನ್ನಾಡು. ತಾನು ತಯಾರು ಚೇಸ್ಕುನ್ನಟುವಂಟಿ ಕರ್ಮಲ ನುಂಚಿ ತಾನೇನ್ ಚೇಸ್ತುನ್ನಾಡು ಅಂಟೇ ಭವಿಷ್ಯತ್ತುಲೋ ಒಕ ದೇಹಾನ್ನಿ ತಯಾರು ಚೇಸ್ಕುಂಟುನ್ನಾಡು. ಎಪ್ಪುಡೋ ಜನ್ಮ ಅನ್ನೇಟುವಂಟಿದಿ ಅದು ಉಂದೋ ಲೇದೋ ತಿಳಿಯದು. ತರ್ವಾತ ಪುನರ್ಜನ್ಮ ಅನ್ನೋದು ಉಂದೋ ಲೇದೋ ತಿಳಿಯ ದಾನಿಕೋಸ್ ಇಪ್ಪುಡು ಎಂದುಕು ಮನಂ ಪಡಿ ಅಡವಡಂ. ಇಪ್ಪುಡು ಮನಂ ಪ್ರಸ್ತುತಾನಿಕಿ ಮನ ಯೊಕ್ಕ ಇಂದ್ರಿಯ ಭೋಗಾಲನ್ನಿ ಭೋಗಿಸ್ತೂನೋ ಲೇಕಪೋತೆ ಮನ ಪ್ರಾಪಂಚಿಕಮೈನ ಕರ್ಮಲು ಮನಂ ಚೇಸ್ತೂನೋ ಗಡಿಪೇಸ್ತೇ ಸರಿಪೋತುಂದು ಕದಾ ಅಂತ ಚೆಪ್ಪೇಸಿ ಒಕ ವಿದಂಡ ವಾದಂ ಚೇಸ್ತುಂಟಾರು. ಕಾನಿ ಇಕ್ಕಡ ಕೃಷ್ಣುಡು ಏನ್ ಚೆಪ್ತುನ್ನಾಡು ಯಮ್ಯಂ ವಾಪಿ ಸ್ಮರನ್ ಭಾವಂ ತ್ಯಜಂತಂತೆ ಕಳೇವರಂ. ಏ ಭಾವನ್ನೈತೇ ಮನಂ ಸ್ಮರಿಸ್ತೂ ದೇಹಾನ್ನಿ ತ್ಯಜಿಸ್ತಾಮೋ ಅದೇ ಭಾವನೆಗೆ ಸಂಬಂಧಿಸಿನಟುವಂತಿ ತಮ್ ತಮೇವೈತೆ ಕೌಂತಯ್ಯ ಸದಾ ತದ್ಭಾವ ಭಾವಿತ. ಆ ಭಾವನೆಗೆ ಚೆಂದಿನಟುವಂತಿ ಜನ್ಮನೇ ನೀವು ತೀಸ್ಕೋವಡಂ ಜರುಗುತ್ತೂಂದಿ. ಕಾಬಟ್ಟಿ ಮರಣ ಸಮಯಂಲೋ ಮನಂ ಎಟುವಂತಿ ಭಾವನೆ ಪೆಟ್ಟುಕೋವಾಲಿ ಅನೇದಿ ಜೀವಿಸಿ ಉಂಡಗಾ ಮನಂ ಏ ರಕಮೈನ ಕರ್ಮಲು ಚೇಸ್ತುನ್ನಾಂ ಅನ್ನೇಟುವಂತಿ ದಾನಿ ಮೇಲೆ ಆಧಾರಪಡಿ ಉಂಟುಂದು. ಭವಿಷ್ಯತ್ತುಲೋ ಮನಕು ವಚ್ಚೇಟುವಂತಿ ದೇಹಾನ್ನಿ ತಯಾರು ಚೇಸ್ಕುನೇಟುವಂತಿ ಪ್ರಯತ್ನಮು ಲೇದಾ ಅವಕಾಶಮು ಇಪ್ಪುಡೇ ಉಂದು ಮನಕಿ. ಪುನರ್ಜನ್ಮ ಅನ್ನೇಟುವಂತಿ ಎಪ್ಪುಡೋ ಸಂಭವಿಸ್ತುಂದ ಅನುಕುಂಟುನ್ನಾಮು. ಕಾನೀ ಇಕ್ಕಡ ಶಾಸ್ತ್ರಂ ಚೆಪ್ತುಂದಿ ಕಾದು ಕಾದು ಇಪ್ಪುಡೇ ಸಂಭವಿಸ್ತುಂದಿ. ಇಪ್ಪುಡು ಪ್ರಸ್ತುತ ಜನ್ಮ ಉಂಡಂಗಾ ಮಳ್ಳಿ ಭವಿಷ್ಯ ಜನ್ಮ ಎಲ್ಲ ಉಂದಿ ಅಂಟೇ ಪ್ರಸ್ತುತ ಜನ್ಮಲೋ ನೀವು ಚೇಸೇ ಕರ್ಮಲ ಪ್ರಕಾರಂಗಾ ಬೀಜಾರೋಹ ಪ್ರವಾಹ. ಭೌತಿಕ ಜಗತ್ತುಲೋ ಈ ಶರೀರಂಲೋ ಬೀಜಂಗಾ ಪ್ರವೇಶಿಸಿನಟುವಂತಿ ಜೀವುಡು ಈ ದೇಹಂತೋ ಏ ರಕಮೈನಟುವಂತಿ ಕರ್ಮಲು ಚೇಸ್ತಾಡೋ ಆ ಕರ್ಮಲ ಪ್ರಕಾರಂಗಾ ತರ್ವಾತ ಭವಿಷ್ಯತ್ ಜನ್ಮ ಅನ್ನೇಟುವಂತಿ ನಿರ್ಣಯಿಸಬಡುತ್ತುಂದಿ. ಈ ಅವಗಾಹನ ಉನ್ನ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಎಪ್ಪುಡು ಏನ್ ಚೇಸ್ತಾಡು ಅಂಟೇ ಪ್ರಸ್ತುತ ತಾನು ಚೇಸೇಟುವಂತಿ ಕರ್ಮಲು ಅತ್ಯಂತ ಜಾಗ್ರತ್ತಗಾ ಚೇಸ್ಕುಂಟಾಡನ್ನಮಾಟ. ಈ ವಿಷಯಾನ್ನಿ ಭೌತಿಕಂಗಾ ಪ್ರತಿ ಒಕ್ಕರು ಆಲೋಚಿಸ್ತಾರೆ. ಏದೋ ಇಪ್ಪುಡು ತಿನ್ನಿಸ್ತುನ್ನಾಮು, ಇಪ್ಪುಡು ತಾಗೇಸ್ತುನ್ನಾಮು, ಇಪ್ಪುಡು ಬಾನೆ ತಿರುಗೇಸ್ತುನ್ನಾಮು ಜಲ್ಸಾಗ. ಕಾನಿ ಭವಿಷ್ಯತ್ತುಲೋ ಮನ ಪರಿಸ್ಥಿತಿ ಏಂಟಿ? అనేటువంటి ఆలోచన ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది. భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి? రేపు నేను భవిష్యత్తులో కాలు చేయబడిపోతేనో, లేకపోతే భవిష్యత్తులో నేను ఏ రకమైనటువంటి స్థితి, శక్తి లేనటువంటి స్థితిలో నాకు కాస్తంత నన్ను చూసుకునే దానికంటే ఒకటి ఉండాలి కదా, కాబట్టి భవిష్యత్తుకి నేను ఆలోచించాలి కదా అని చెప్పి ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ధనాన్ని కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో అది నాకు సహాయపడుతుంది. లేదు, భవిష్యత్తులో సహాయపడే విధంగా రకరకాలైనటువంటి ఆస్తిపాస్తుల్ని, భూముల్ని, లేకపోతే రకరకాలైనటువంటి ఆర్భాటాలన్నీ కూడా ఏర్పాటు చేసి పెట్టుకుంటారు. ఇవి భవిష్యత్తులో నన్ను కాపాడుతాయని చెప్పేసి భవిష్యత్తు ఆలోచన అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంది, కానీ వికృతి రూపంలో ఉందన్నమాట. దేహానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ఏమిటి అని ఆలోచిస్తున్నారు, కానీ దేహం తదనంతరం భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఆలోచించడం లేదు. ఈ పేరాలో అందుకే ఇక్కడ చెప్తున్నారు శ్రీధర స్వామి వివరిస్తున్నది ఏమిటంటే బీజారోహ ప్రవాహం అంటే జీవుడు రకరకాలైనటువంటి కర్మలు చేస్తూ ఈ జన్మ తర్వాత ఇంకొక జన్మ తర్వాత ఇంకొక జన్మల ఈ జన్మ పరంపర కొనసాగుతూనే ఉంది. దీని నుంచి బయటపడాలి అనంటే జీవుడు ఏం చేయాలి అనంటే ఎప్పుడైతే భగవంతుని దగ్గరికి వచ్చి శరణాగతి పొందుతాడో ఆ శరణాగతి పొందడం ద్వారా ఈ బీజారోహ ప్రవాహాన్ని ఆపుకోగలుగుతాడు. ప్రతి ఒక్కడికి ఆలోచన ఎలా ఉంటుందంటే ఇప్పుడున్నటువంటి ఈ శరీరంలో నేను రేపటికి లేకపోతే వచ్చే సంవత్సరానికి లేదా 10 సంవత్సరాల తర్వాత నేను ఏ విధంగా బ్రతకాలనే దాని గురించి ఆలోచన చేసి దానికోసం ఇప్పటి నుంచి కూడా పెట్టుకోవడం మొదలు పెడతాడు. కానీ ఈ జన్మ తర్వాత వచ్చే జన్మ నేను ఎలా ఉండాలి, వచ్చే జన్మ నేను ఏ విధమైనటువంటి జన్మను పొందాలి అనే ఆలోచన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా ఒక్కసారిగా ఈ ఆత్మ పరిశీలన ద్వారా మారిపోతాయి అన్నమాట. అలాంటి వ్యక్తే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాడు. చివరికి ఆధ్యాత్మిక జీవితం తీసుకున్న మనం కూడా ఈ ఆలోచన అనేటువంటిది కనుక పదే పదే చేయకపోతే తర్వాత జన్మ ఎలాంటిది వస్తుందో, తర్వాత భవిష్యత్ అసలు మళ్ళీ మానవ జన్మ అనేది నాకు వస్తుందో రాదో అనే ఆలోచన మనం చేసినప్పుడు ప్రస్తుతం మనం చేసేటువంటి కర్మల్లో అప్రమత్తత అనేటువంటిది ఏర్పడుతుంది. అలా లేదనుకోండి, ప్రస్తుతం మనం చేసేటువంటి కర్మల్లో కేవలం ప్రమత్తత మాత్రమే ఏర్పడుతుంది. ప్రమత్తత అంటే పిచ్చితనం, పిచ్చిగా ఏదేదో చేసేస్తూ ఉంటాం, పిచ్చిగా ఏదేదో ప్రవర్తిస్తూ ఉంటాం, అన్ని ఇంద్రియ భోగాలకు సంబంధించినటువంటివి చేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుందంటే నూనం ప్రమత్త కురితే వికర్మ, ప్రమత్తుడైనటువంటి వ్యక్తి వికర్మ తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను భగవంతుని యొక్క స్వామి కర్మ చేయలేడు, వికర్మ చేస్తాడు ఎక్కువ. వికర్మ అంటే ఏమిటనంటే శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు కాని, శాస్త్ర విరుద్ధమైనటువంటి ఆలోచనలు కానీ ఎక్కువ చేస్తాడు అన్నమాట. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా భవిష్యత్తులో నాకు ఎటువంటి స్థితి వస్తుంది, భవిష్యత్తులో నేను ఎటువంటి జన్మను పొందాలి, ఇప్పటి నుంచి నేను సంసిద్ధం అవ్వాలనేటువంటి ఆలోచన చేసిన వ్యక్తి అతను పూర్తిగా ఆధ్యాత్మికంగా వర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. రెండవ పేరాలో ఏం చెప్తున్నారు అంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు గురించి వివరిస్తూ ఆయనకు ఒక పేరు ఏమిటనంటే నిషేధ అవధి ఆయనకున్నటువంటి పేరు. ఈ శ్లోకం ప్రకారంగా నిషేధ అవధి అంటే భౌతికమైనటువంటివి ఏవైతే మనము నిషేధిస్తూ వెళ్ళామో, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని, అలా కాదు 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 అన్నటువంటి వాటికి ఒక అంతిమ రూపం కృష్ణుడు. అంటే ఇంకా కృష్ణుడి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు కాదు అని అనడానికి లేదు, ఆయన సర్వ పరిపూర్ణ రూపం అన్నమాట. దీనిని మామూలుగా మాయావాదులు ఉపయోగిస్తారు ఈ సూత్రాన్ని. ఏమిటనంటే నైతి 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 అంటే ఈ శరీరం నేను కాదు, లేకపోతే ఈ హస్తం నేను కాదు, ఈ కన్ను నేను కాదు, ఈ ముక్కు నేను కాదు, లేకపోతే ఈ స్తంభం నేను కాదు, ఈ చెట్టు నేను కాదు. నైతి నైతి, ఈ జగత్తులో ఏది స్థిరమైనటువంటిది శాశ్వతమైనటువంటిది కాదు కాదు అని చివరికి ఆత్మ అనేటువంటిది శాశ్వతం అని చెప్పి తెలుసుకోగలుగుతాయి. కానీ అదే సూత్రాన్ని ఇంకొంచెం మనం పొడిగించి తీసుకెళ్తే వైష్ణవ పద్ధతిలో ఆత్మ అనేటువంటిది శాశ్వతమైనటువంటిదే, కానీ ఈ శాశ్వతమైనటువంటి ఆత్మకు శాశ్వత ఆధారం ఎవరు అంటే పరమాత్మ, దేవాది దేవుడు అనేటువంటి శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ నైతి అనేటువంటి సూత్రం పరిపూర్ణతను సంతరించుకుంటుంది. అందుకని ఇక్కడ ఈ శ్లోకం ఏమన్నారంటే నిషేధ అవధి. ఇంకా మనం ఇది కాదు ఇది కాదు ఇది కాదని భౌతికత్వం అంతటిని కూడా కాదు కాదని త్యజిస్తే చివరికి మిగిలేదు కృష్ణుడు. మరి భౌతికత్వం ఇది కాదు కాదని ఎప్పుడు మనం త్యజించగలుగుతాము అంటే ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వం మనకు అర్థమైనప్పుడే. ఊరికనే మనం ఈ భౌతికత్వాన్ని వద్దు అని త్యజించలేము. ఎందుకు త్యజించలేమని ప్రశ్న వస్తుంది. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు లేదా కొన్ని కోటాను కోట్ల జన్మలు మనం భౌతికత్వంలో అనేక ఇంద్రియాలను ఆస్వాదించాం. కామ క్రోధ లోభ మదమోహ మాత్సర్యాలని చక్కగా మనం బానిసలయ్యి వాటికి ఆస్వాదించాం అన్నమాట. అలా ఆస్వాదించాం కాబట్టి ఏమైందంటే మనకు ఒక దురవగాహన అనేటువంటిది ఏర్పడింది. ఏమిటి ఆ దురవగాహన అంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి. ఇది మనకు వచ్చినటువంటి దురవగాహన. ఈశ్వరోహం నేనే అన్నిటికీ అధిపతిని, అహం భోగి అన్నిటిని కూడా భోగించేటువంటి వాడిని నేనే, సిద్ధోహం నేను అనుకున్నది సాధిస్తాను, నేనేదనుకుంటే అది సిద్ధించాల్సిందే, విఫలమవడానికి లేదు, బలవాన్ నేను అత్యంత బలవంతుణ్ణి, సుఖి నేనే అత్యంత సుఖిని, నేనే ఎక్కువ సుఖంగా ఉండాలి అని జీవుడికి ఈ నిషేధావధి అనేటువంటిది పరిపూర్ణంగా తెలుసుకోకపోవడం వల్ల, లేదా నిషేధ అవధి కృష్ణుడని తెలుసుకోకపోవడం వల్ల జీవునికి ఏమైందనంటే ఒక దురవగాహన ఏర్పడింది. ఏమిటది? ఈశ్వరోహం అహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖి అనేటువంటి ఒక దురవగాహన ఏర్పడింది. జీవుడి యొక్క యథార్థమైనటువంటి స్థితి అది కాదు. అతని యొక్క యథార్థ స్థితి ఏమిటనంటే, ఇదే శ్లోకానికి వ్యతిరేకమైనటువంటి శ్లోకం, దాసోహం అహం రోగి బద్ధోహం బలహీన్ దుఃఖి. ఇది జీవుడికి అసలైనటువంటి భౌతిక జగత్తులో అతని యొక్క స్థితి. దాసోహం, ఇంద్రియాలన్నిటికీ దాసోహం, ఇంద్రియపర కర్మలన్నిటికీ దాసోహం, కామక్రోధ లోభాలన్నిటికీ దాసోహం, ఉడిగం చేస్తూ ఉన్నాం అన్నమాట. అహం రోగి, నేను భోగిని కాదు రోగిని. ఏమిటి నాకు పట్టినటువంటి రోగం? జన్మ మృత్యు జరావ్యాధి. సిద్ధోహం కాదు నేను, ఏదో అనుకున్న వాళ్ళు సాధించేసేవాడిని కాదు. బద్ధోహం, నేను బద్ధుణ్ణి, ఒక బద్ధజీవుణ్ణి. బలవాన్ సుఖీ కాదు నేను, బలహీన్ దుఃఖీ నేను. శ్రీ చైతన్య మహాప్రభువుని కీర్తించేటప్పుడు కూడా నరతుందాస్ ఠాకూర్ ఒక కీర్తనలో చెప్తారన్నమాట, ఆహా ప్రభు నిత్యానంద ప్రేమానంద సుఖి కృపాపరో కానా కోరో అమీ బడో దుఃఖి. నిత్యానంద అంటే శ్రీ నిత్యానంద ప్రభు, నిత్యానంద మహాప్రభుని ప్రార్థిస్తున్నారన్నమాట. శ్రీ నిత్యానంద ప్రభు, నీవేమో సుఖివి, నేనేమో ఈ భౌతిక జగత్తులో బడో దుఃఖి, చాలా చాలా దుఃఖం అనుభవిస్తున్నాను. నా దుఃఖం ఎటువంటిది అనంటే, తెలిసి తెలిసి విషయాన్ని తాగుతున్నాను, అట్లాంటిది నా దుఃఖం, చెప్పుకోలేని దుఃఖం ఇది. బయటికేం బాగానే కనబడుతున్నాను కానీ లోపల నలిగి నలిగి చనిపోతున్నాను, బయటికి నవ్వుతున్నాను కానీ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను, అట్లాంటిది నా దుఃఖం, అమీ బడో దుఃఖి. కాబట్టి సిద్ధోహం బలవాన్ సుఖి అనుకుంటున్నటువంటి మన యథార్థ స్థితి బద్ధోహం బలహీన్ దుఃఖి. మనం బలహీనులం ఇంద్రియాల ఎదుట, ఇంద్రియ ఉద్రేకాల ఎదుట, లేకపోతే ఇంద్రియ ప్రేరేపణల ఎదుట బలహీనులం మనం. దుఃఖి, మరి ఇంద్రియాలకు లొంగుతూ ఉండేటువంటి వాడు ప్రతినిత్యం పొందేటువంటిది దుఃఖమే. అవును, నేను సుఖంగానే ఉన్నానని చెప్పేసి అంటారు, నాకేం పర్వాలేదు స్వామి, భక్తి నాకు ఇప్పుడు అవసరం లేదు, నేనేం బాగానే ఉన్నాను, పిల్ల పాపలతో హాయి ఉన్నానంటారు. వాళ్ళు పొందేటువంటి సుఖం ఏమిటి అంటే, దుఃఖానికి విరామం అని తెలుసుకోలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. అది దుఃఖానికి విరామం అంతే, మళ్ళీ దుఃఖం అనేటువంటిది కొనసాగుతుంది, దుఃఖం అనేటువంటి చలనచిత్రం కొనసాగుతుంటుంది, మధ్య మధ్యలో విరామం వస్తుంది ఒక 5-10 నిమిషాలు. ఆ 5-10 నిమిషాల విరామమే మనం సుఖం అని చెప్పి భావిస్తున్నాం. అందుకని ఈ రెండో పేరాల్లో చెప్పిన విధంగా నిషేధ అవధి కృష్ణుడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఏ రోజైతే నిషేధ అవధి కృష్ణుడు అని చెప్పి మనం తెలుసుకుంటామో, ఇంకా ఆ రోజున మనకి ఇంకా ఏ రకమైనటువంటి చింతకు, ఏ రకమైనటువంటి భయానికి కారణం ఉండదు. ఆ నిషేధ అవధి కృష్ణుడు అని తెలియకే ఇంకా ఇక్కడ ఏదన్నా ఉందా, ఇక్కడ ఏదన్నా ఉందని వెతుకులాట చేస్తున్నాం అనమాట. వెతుకులాట, ఇందులో సుఖం ఉందా, లేదు తీసేసాయి, ఇంకొక దాంట్లో సుఖం ఉందా, లేదు పక్కన పెట్టే, ఇంకొక దాంట్లో అని ఒక జీవుడు నిరంతరమైనటువంటి ఒక సంఘర్షణ జరుపుతూనే ఉన్నాడు. ఏది? సుఖాన్ని వెదగడం కోసం. నిషేధ అవధి కృష్ణుడు అని తెలిసిన రోజున అతనికి దేనికి చింతించాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. నారాయణ భక్తునికి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు, ఎక్కడన్నా భయపడాల్సిన అవసరం లేదు. యథార్థంగా మనకి ఎందుకు భయం వేస్తుంది అంటే, నాకెవరన్నా నన్ను కాపాడేవాళ్ళు నన్ను రక్షించేవాళ్ళు లేరనే విషయం వల్ల భయం వేస్తుంది అనమాట. అది ఉన్న వ్యక్తి భయపడ్డు. మొన్న ప్రభు చెప్తున్నారు, సర్కస్ లో పిల్లవాడిని పైకి ఎగరేస్తే వాడు రింగులు తిరుగుతుంటాడు, చూసేవాడికి భయం వేసేస్తుంది అది, కానీ వాడు హాయిగా తిరుగుతుంటాడు. ఎందుకంటే కింద వాళ్ళ నాన్నగారు లేకపోతే ఆట ఆడించేవాడు ఖచ్చితంగా పట్టుకుంటాడని. ఒకవేళ పట్టుకోకపోతే ఏమవుతుంది, టప్పని చెప్పి తలకాయ రెండు ఒక్కలవుతుంది. కానీ పిల్లవాడిగా భయం లేదు, ఎందుకని అతనికి తెలుసు ఉన్నాడు కింద పట్టుకునేవాడు అని చెప్పేసి. అలా ఈ నిజంగా మనల్ని కాపాడే వ్యక్తి, మనం ఏదైతే సుఖాల కోసం వెతికామో వెతికామో చివరికి అవన్నీ తొలగిపోగా చివరికి అసలైనటువంటి సుఖం లేదా నిజమైన ఆనందం కృష్ణుడి దగ్గర ఉందని తెలిసినప్పుడు భయం ఉండదు మన దగ్గర. నారాయణ పర సర్వే నకు తెచ్చన బిభ్యతి స్వర్గ పవర్గ నరకేశ్వ అపి తుల్యార్ధ దర్శినః. అంటే యమధర్మరాజు యమదూతలకు చెప్తున్నారనమాట, అజాములుడి యొక్క లీలలు. వాళ్ళకి విష్ణు దూతలు వచ్చిన తర్వాత వాళ్ళు విష్ణుదూతలు చెప్తారు, అజాములు నేను చేయొద్దు మీరు వెళ్ళిపోండి అని. వాళ్ళు ఎదిరించడానికి వస్తే వాళ్ళకి కాళ్ళు చేతులన్నీ కూడా పూర్తిగా తెగిపోతాయి. అప్పుడు అలా గాయాలకి తట్టుకోలేక పరిగెత్తుకుంటూ యమధర్మరాజు దగ్గరికి వెళ్తే యమధర్మరాజు చెప్తారు ఈ విషయం, భక్తులు తొలగి పోకండి అని. ఆయన అక్కడ ఏం చెప్తున్నాడు అంటే, యమధర్మరాజు నారాయణ పరాసర్వే నకు తెచ్చిన బిభేది, అసలు దేనికి భయపడరు నారాయణుడి భక్తులు. స్వర్గ పవర్గ నరకేశ్వ, స్వర్గ అంటే ఇంద్రియ భోగాలు ఉన్నటువంటి స్వర్గం, అపవర్గానంటే ఆధ్యాత్మిక జగత్తు, పవర్గానంటే పాప బాబామ, పా అంటే పరిశ్రమ, ఫా అంటే ఫేన, బా అంటే భ్యత్యర్థ, భా అంటే భయం, మా అంటే మృత్యు. ఇది పవర్గ. ప్రతి ఒక్కరికి పవర్గ అనేది ఉంటుంది. పా అంటే పరిశ్రమ, ప్రతి ఒక్కడు కూడాను గొడ్డు చాకరీ చేస్తున్నాడు లేదా విపరీతమైనటువంటి ఆశపడుతున్నాడు ఆనందం కోసం, పరిశ్రమ. పా అంటే ఫేన అంటే నురుగు, ఆ పరిశ్రమ చేసి చేసి నిజమైనటువంటి ఆనందాన్ని పొందలేక విసిగి వేసారిపోతున్నాడు జీవితంలో. ఆ విసిగి వేసారిపోయినటువంటి స్థితుల యొక్క అంతిమ రూపమే మనం చూస్తున్నటువంటి ఆత్మహత్యలు, లేకపోతే రకరకాలైనటువంటి మాదక ద్రవ్యాలు, లేకపోతే మందు అలవాట్లు చేసుకోవడాలు, వీటన్నిటికీ ఇదే విసిగి వేసారిపోయి అంతిమ రూపం అన్నమాట. బా అంటే భ్యాత్యర్థ, భ్యాత్యర్థ అనంటే చివరికి అన్నిటికీ వల్ల విసిగిపోయిన తర్వాత అతను ఏం చేస్తున్నాడు అనంటే ఇంద్రియ భోగాలన్నిటి పట్ల కూడా విపరీతమైనటువంటి బంధన ఏర్పరచుకుంటున్నాడు. బంధన, ఆ బంధన వల్ల ఏమవుతుంది అనంటే భయం ఏర్పడుతుంది. చాలా భయపడుతున్నాడు, ఇది నాది, నాకు దూరం అవుతుందేమో, వీళ్ళు నా వాళ్ళు, రేపు నాకు దూరం అయిపోతారేమో, భయం. చివరికి మా మృత్యు, ఇది పవర్గాడు. అపవర్గాన్ని అంటే ఇవన్నీ కూడా లేనటువంటిది, అంటే భగవంతుడు ఉండేటువంటి సన్నిధి ఆధ్యాత్మిక జగత్తు. స్వర్గ అపవర్గ నరకేశ్వ, యమధర్మరాజు ఆయన గురించి గురించు మన నరకంలో ఉన్నా గాని నారాయణ భక్తుడు నకు తెచ్చిన బిభేతి ఏం పట్టించుకోడు. ఎందుకని అపి తుల్యార్థ దర్శిన, అన్ని ఆయనకి సమానమే. ఎందుకనంటే భగవంతుడు, అది ఇక్కడ తర్వాత శ్లోకాల్లో చెప్తున్నారనమాట, భగవంతుడు ఈ సమస్త సృష్టి ఆయన వల్ల జరిగింది, చివరికి బీజ ప్రదాత కూడా ఆయనే, చివరికి అవతరించి ఇక్కడ అనేక లీలలు చేసేది కూడా ఆయనే, ఇవన్నీ భగవంతుడి చేత జరుగుతున్నాయని తెలుసుకున్న వ్యక్తి అతను ఇంకా వేరేగా వ్యత్యాసాన్ని చూడలేడనమాట. శుద్ధ భక్తుని యొక్క స్థితి ఇక్కడ చెప్తున్నారు. అపితుల్యాది దర్శన అంటే అతనికి ఏదైనా ఒకటే, అది స్వర్గమైతే ఏమి నరకమైతే ఏమి లేకపోతే ఎక్కడైనా సరే, ఎందుకంటే ఆయన భగవంతుని యొక్క సేవలో ఉన్నాడు, భగవంతుని ఎప్పుడు స్మరిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకి ఎక్కడైనా ఒకటే. అందుకనే కులశేఖరాల వారు భగవంతుని ప్రార్థించేటప్పుడు ముకుందుణ్ణి ఇదే ప్రార్థన అడుగుతారు ఆయన, దివివా భూవివా మమాస్తు వాసో నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌతే మరణౌ అపి చింతయామి. ముకుంద దివివా స్వర్గమైన పర్వాలేదు, భూవివ భూలోకమైన పర్వాలేదు, నరకేవ ఆ నరకమైన పర్వాలేదు. నరకాంతక, కృష్ణుడి పేరు ఒక పేరు నరకాంతక. నరకాంతక అంటే నరకం అనేటువంటి దాని నుంచి మనం తప్పించేవాడు. మనం ఎక్కడ నరకలోకం చెప్తున్నాం కానీ ఇక్కడుండి కూడా నరకాన్ని అనుభవిస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కామక్రోధ లోభాలకు వశమైన ప్రతి వ్యక్తి అనుభవించేది ప్రతి క్షణము నరకమే. దురదృష్టం ఏంటంటే అది నేను నరకం అనుభవిస్తున్నానని తెలియనంత నరకంలో ఉన్నాడే. కాబట్టి కృష్ణుడికి ఒక పేరు ఏంటంటే నరకాంతక. ఆ నరక ప్రాయమైనటువంటి స్థితి నుంచి మనల్ని బయటపడేసేవాడు. ముకుంద భగవంతుడు ముకుందుణ్ణి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, కులశగ్రాళ్ళు వారు అవధీరిత శారదారవిందో, శరత్కాలంలో పుట్టేటువంటి పద్మాల అందాన్ని ధిక్కరించేటువంటి అవధీరిత శారద అరవిందో, శరత్కాలంలో వచ్చే పద్మాల అందాన్ని కూడా తలదన్నేటువంటి చరణవుతే నీ చరణాలు మరణవు నా మరణ సమయంలో అపి చింతయామి, గుర్తుంటే చాలు ఇంకేం అవసరం లేదు. నిషేధ అవధి అని అంటే భౌతికమైన జగత్తులో ఇంక నాకేమీ లేదు, నాకు ఇంకేమీ, అన్ని ప్రయత్నించాను విఫలమైపోయాను, ఇంక నాకు దిక్కు భగవంతుడు కృష్ణుడు అని చెప్పి తెలుసుకోవడం నిషేధ అవధి అని శివజ్వరం కృష్ణుని ప్రార్థిస్తుంది. తర్వాత శ్లోకంలో జ్ఞానప్రాప్తిని గురించి చెప్తున్నారు. జ్ఞానప్రాప్తి గురించి చెప్తూ ఎవరికైతే నిజమైనటువంటి జ్ఞానం ప్రాప్తిస్తుందో వాళ్ళు అజ్ఞానాన్ని తొలగించేటువంటి ఆ ఆధ్యాత్మిక విద్యని చక్కగా అర్థం చేసుకుని చివరికి పరతత్వం కృష్ణుడు అని చెప్పి తెలుసుకుంటారు. అది ఎలా తెలుసుకుంటారు అనంటే, ప్రత్యక్ష అనుమానాది పద్ధతుల్లో అవిద్యను అజ్ఞానాన్ని అంతా కూడా నిరసించి శబ్ద ప్రమాణ పద్ధతిలో భగవంతుని గురించి తెలుసుకుంటారు. అది ఇక్కడ ఈ పేరలో చెప్తున్నది. మామూలుగా పరతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రమాణాలు చెప్పడంలో మూడు ప్రమాణాలు చెప్తారు. ఏమిటంటే ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణం అని చెప్పి. ప్రత్యక్ష ప్రమాణంలో, అనుమాన ప్రమాణంలో భగవంతుడి గురించి, భగవత్ సంబంధమైనటువంటి విషయాల గురించి పరిపూర్ణంగా ఎవరూ తెలుసుకోలేరు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి పొరపాటు ఏమిటంటే, భగవంతుణ్ణి ఆ ప్రత్యక్ష లేదా అనుమాన పద్ధతుల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతుల్లో తెలుసుకోవడం అంటే, నిజంగా భగవంతుడు అనేవాడు ఉన్నాడండి, ఉంటే నాకు చూపించండి, నేను చూస్తాను, నా కళ్ళ ముందు చూపించండి అంట. ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు కనపడాలి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అన్నట్టు. కానీ ఆ ప్రత్యక్ష పద్ధతిలో ఉన్నటువంటి దోషాన్ని గుర్తించమంటున్నారు ఇక్కడ. దూరంగా చూస్తుంటే కొండలు నునువుగానే కనపడుతున్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే చెట్లు, చేమలు, ఎత్తుపల్లాలు అన్నీ ఉన్నాయి. దూరంగా చూస్తుంటే ఏదో ఒక చిన్న గోళంలా కనపడుతుంది సూర్యుడు, కానీ దాని యొక్క పరిమాణం ఈ భూమండలం కన్నా కూడా ఎన్నో రెట్లు పెద్దది. ఇట్లా ఈ ప్రత్యక్ష ప్రమాణంలో ఎన్నో రకాలైనటువంటి దోషాలు ఉన్నాయి. అనుమాన ప్రమాణం రెండవది. అనుమాన ప్రమాణం అంటే గెస్సింగ్, స్పెక్యులేటింగ్, ఇది ఇలా ఉండి ఉండవచ్చు, అది ఎలా అయి ఉండవచ్చు, అది ఎలా కాకుండా ఉండి ఉండవచ్చు అని ఊహాజనితమైనటువంటి కాల్పనికమైనటువంటి అవగాహన. మరి ఊహకే అతీతుడైనటువంటి వాడు భగవంతుడు. ఆ ఊహాతీతమైనటువంటి భగవంతుణ్ణి మనకున్నటువంటి పరిమితమైన ఇంద్రియాలతో కూడినటువంటి ఈ మనసుతో భగవంతుడు అంటే ఇలా ఉండి ఉండవచ్చు, ఆయన అలా చేసి ఉండవచ్చు, ఇలాంటి అనుమాన ప్రమాణం ద్వారా ఆయన పూర్తిగా తెలుసుకోలేము. కాబట్టి అనుమాన ప్రమాణంలో కూడా దోషం ఉంది, సరే దాన్ని వదిలేయండి. మూడవది ఏంటంటే శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణంలో భగవంతుని పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు. ఎందుకని, శబ్ద ప్రమాణం అనేటువంటిది నీది నాది కాదు, ఆ భగవంతుడి నుంచే వస్తున్నటువంటి ప్రామాణికమైనటువంటి గురు శిష్య పరంపర విధానంలో శబ్ద ప్రమాణం అంటే గురువు శిష్యుడికి నేర్పిస్తే, ఆ శిష్యుడు తన శిష్యుడికి నేర్పిస్తే, అలా పరంపరలో వచ్చినటువంటిది శబ్ద ప్రమాణం. అందుకని ఆ శబ్ద ప్రమాణం ద్వారా భగవంతుణ్ణి మనం తెలుసుకోవచ్చు. పరతత్వ అన్వేషణ అని చెప్పేసి, తాత్విక అన్వేషణ అని చెప్పి, సత్యాన్వేషణ అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ దానికి చరమగమ్యం శ్రీకృష్ణుడని ఎవరు అర్థం చేసుకోగలుగుతారంటే, ఎవరైతే ప్రత్యక్ష అనుమాన పద్ధతులను నిరసించి శబ్ద ప్రమాణంలో ప్రామాణిక ఆచార్యుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి వింటారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఆ పరతత్వం శ్రీకృష్ణ భగవానుడే, కానీ ఆ శ్రీకృష్ణ భగవానుడు మన నుంచి ఏం కోరుతున్నాడు అనేటువంటిది నిజమైనటువంటి పరతత్వం అన్నమాట. చాలా మంది పరతత్వం అంటే భగవంతుడు అనేదాకా వస్తారు, కానీ నిజమైన పరతత్వం ఏమిటి అనేటువంటిది ఆలోచిస్తే నిజమైన పరతత్వాన్ని ఇక్కడ ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు. నిజమైన పరతత్వం గురించి అన్నమాచార్య కూడా ఒక కీర్తనలో చెప్తారన్నమాట. మనము భగవంతుని రకరకాలుగా అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఎంతో మంది, కానీ ఆయన ఎవరికి ఎలా అర్థమవుతున్నాడు అంటే, ఎవరు ఏ విధంగా ఆయన్ని, అదే మనకి ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం మమవర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. అర్జున, ఎవరెవరు ఏ రీతిలో నాకు శరణాగతి పొందుతారో లేదా నన్ను ఆశ్రయిస్తారో వారి వారితో ఆయా రీతిలో నేను ప్రతిస్పందిస్తున్నాను. కానీ నిజమైన పరతత్వం ఏమిటి? అన్నమాచార్య ఒక కీర్తనలో చెప్తారన్నమాట,
ఈవలనే నీ శరణనెదను ఇదియే పరతత్వము నాకు.
ఈవలనే అంటే ఇక్కడ ఉండగానే, ఈ శరీరం ఉండగానే, ఈ స్థితిగతులన్నీ నాకు అందుబాటులో ఉండగానే నీ శరణనెదను, నీకు శరణాగతి నేను పొందుతాను.
ఇదియే పరతత్వము నాకు,
ఇదే నాకు నిజమైన పరతత్వం అని చెప్పంటున్నాడు ఆయన. కాబట్టి భగవంతుడు నిజమైనటువంటి పరతత్వం ఎక్కడుంది అని అంటే ఆయనకు శరణాగతిలో ఉంది. ఆయన శరణాగతి పొందినటువంటి వ్యక్తికి అసలైన పరతత్వం అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ శివజ్వరం ఏం చేస్తున్నాడు అంటే భగవంతుడు ఇక్కడ శరణాగతి పొందుతున్నాడు ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, తన్నిషేధం ప్రపద్యే. ప్రపద్య అంటే శరణాగతి, నేను శరణ చూస్తున్నాను, నన్ను రక్షించు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఈ నాలుగు శ్లోకాల్లో ముఖ్యమైనటువంటి సారాంశం ఏంటంటే భగవంతుని మనం ఎలా శరణాగతి పొందాలి అనేటువంటిది ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా క్లుప్తంగా మనకు వివరిస్తున్నారు. దీనికి సంబంధించి జ్వరం అని అంటే యథార్థంగా ఏమిటంటే దాని అర్థము తాపం. జ్వరం అనేటువంటిది భక్తులకి కూడా జన్మమృతి జరావేది అనేటువంటిది అది ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ జ్వరం వస్తూ ఉంటుంది, వ్యాధిలో ఒక భాగం అది. కానీ దాని ద్వారా కూడా ఆచార్యులు ఏం చేస్తుంటారంటే మనకి ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తూ ఉంటారు. ఒకసారి అనంతాచార్యకి జ్వరం వస్తుంది అన్నమాట. జ్వరం వచ్చినప్పుడు ఆయన ఒక వారం రోజులు భగవంతుడి మందిరానికి వెళ్లారు బాలాజీ దగ్గరికి. బాలాజీ ఏం చేస్తారంటే ఆయనకి జ్వరం వచ్చిందని చెప్పి ఆయన పొద్దున్న పోలీసు కనపడకపోతే వెంటనే ఆయన అడుగుతారనమాట, ఏడి అనంతాచార్య. అక్కడ పూజారులు అడిగితే వాళ్ళు చెప్తారు జ్వరం వచ్చింది, ఇంట్లో పడుకున్నాడు అని అంటే చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి అని చెప్పి అంటాడు. ఆయన అయిన తర్వాత 7 రోజులు అవుతుంది, ఇంతలో ఎవరో చెప్తారు జ్వరం తగ్గిందని. తగ్గిన తర్వాత కూడా అనంతాచార్య రారు. రాకపోయేసరికి ఈయన బాలాజీ ఆగలేక, అయ్యో జ్వరం తగ్గిన ఆయన రాకపోవడం ఏంటి అని చెప్పేసి ఈయన స్వయంగా అనంతాచార్య ఆశ్రమానికి వెళ్తాడు. వెళ్ళితే అక్కడ అనంతాచార్య మనసు మీద పడుకుని ఉంటారు. ఈయన తలుపు తట్టి ఏ అనంత అని చెప్పి పిలుస్తాడు అనమాట. పిలిస్తే టక్కన అనంతాచార్య లేచి నిలబడి, ఏంటి ఇప్పుడు గుర్తొచ్చాను నీకు అని అంటాడు. అనంటే అయ్యో అదేం లేదు, నీకు జ్వరం అని చెప్పి విన్నాను, అందుకనే నీకు రాలేదు, తగ్గినా ఎందుకు నా గుడికి రాలేదని చెప్పి చూద్దామని వచ్చాను అని చెప్పేసి అన్నాడు. జ్వరం తగ్గిన తర్వాత వచ్చావు చూడ్డానికి అని అంటే, అదేం లేదు నిన్ను బాగా చూసుకోమని చెప్పాను నేను అని చెప్పాను. అంటే చెప్పేస్తే అయిపోయిందా, ఎవరు గాయత్రి వాళ్ళు చేసుకోవాలి, అలా ఎవరు భక్తులు వాళ్ళు చూసుకోవాలి, నీకోసం నేను ఆచార్యను వదులుకున్నాను, నా యొక్క గురు సోదరులను వదులుకున్నాను, అక్కడ ఉన్నటువంటి విలాసవంతమైన జీవితాన్ని సమస్తాన్ని వదులుకున్నాను అంటే శ్రీరంగం. అక్కడ అంటే శ్రీరంగంలో అన్ని వదులుకొని ఏమి లేని ఇక్కడ ఒంటరిగా ఇక్కడ ఈ అడవిలో ఈ దట్టమైనటువంటి కీకారణ్యంలో వచ్చి నీకోసం నేను ఉంటే నన్ను వ్యక్తిగతంగా చూసుకోవడానికి రాకుండా వాళ్ళకి చెప్పాను యూ టేక్ కేర్ ఆఫ్ యూ అని చెప్పి చెప్పేశాను అంటావా, నీకోసం నేను నా జీవితం ఇచ్చానే నన్ను చూసుకోవడానికి నువ్వు రావద్దా, ఎవరు గాయత్రి వాళ్ళు చేసుకోవాలి, అట్లా ఎవరు భక్తులు వాళ్ళు సయన చూసుకోవాలి అని చెప్పి అంటాడు. అనగానే ఆయన సరే సరే పొరపాటు అయిపోయింది, ఇక నుంచి నేనే స్వయంగా పట్టించుకుంటాను నిన్ను అని చెప్పి దగ్గరుండి అనంతాచార్య భుజం చేసి గుడికి తీసుకెళ్తాను. అంటే ఇక్కడ మనకు సూత్రం గుణపాఠం ఏంటంటే ఎవరు గాయత్రి వాళ్ళు చేసుకోవాలి అని అంటే గాయత్రి మీన్స్ జపం. ఎవరు జపం వాళ్ళు చేసుకోవాలి, ఎవరు గాయత్రి వాళ్ళు చేసుకోవాలి, ఎవరు ప్రయత్నం వాళ్ళు చేయాల్సిందే, పెద్ద ప్రభు చెప్తుంటారే ఎవరు రెక్కలు వాళ్ళు ఆడించాల్సిందే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే. మన స్వప్రయత్నం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసి తీరాల్సిందే. ఎప్పుడో స్వామనుగ్రహం వస్తుందని చెప్పేసి మనం గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అనకుండా మనం ఇప్పుడే ప్రయత్నించాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఈ శివజ్వరం ద్వారా మనకు అర్థమవుతుంది శరణాగతి అనేటువంటిది. ఈ శరణాగతి అనేటువంటిది ముఖ్యంగా భగవంతుని యొక్క నామస్మరణలో మనకు సాధ్యమవుతుందని చెప్పి శ్రీ చైతన్య మహాప్రభు మనకి వివరించారు. భగవంతుని యొక్క నామస్మరణలో ఈ శరణాగతి అనేది ఎలా సాధ్యమవుతుందనే దానికి ఇక్కడ నారాయణ వనమును కూరుంది. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు నేను అక్కడ కార్యక్రమాలకి మేము వెళ్తూ ఉండేవాళ్ళం ఇంతకు ముందు, అప్పుడు చెప్పారనమాట అక్కడ ఎక్కువగా తాంత్రిక శక్తులంతా కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఆ ప్రాంతాల్లో, ఈ చేతబడి అవి ఇవి అంతా కూడా. తాంత్రిక శక్తులకు ఉన్నటువంటి సమస్య ఏమిటనంటే భూతాని యాంతి భూతేజ్య, కృష్ణుడు అంటాడు కదా, వాటిని పూజించేవాడు వాళ్ళ దగ్గరికి పోతాడు. ఈ తాంత్రిక శక్తులతో ఇబ్బంది ఏమిటనంటే, ప్రయోగించిన తర్వాత కనుక అవతల పని కాలేదంటే పంపించినోడు పని అయిపోతుంది. అది వీడితోన్న సమస్య. మనం భక్తివినోద్ ఠాకూర్ జీవితంలో కూడా మనం చూస్తాం, ఒక పలుకు భగవాన్ అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒక తాంత్రిక శక్తిని భక్తివినోద్ ఠాకూర్ మీదకి పంపిస్తారు. ఆయన కూర్చుని భాగవతం చదువుతూ ఉంటారు. భాగవతం చదువుతున్నారు కాబట్టి నారాయణ పరసర్వే నకు తెచ్చిన బిబ్బేతి, అదేదైనా రని భూతమైనా కానీ లేకపోతే ప్రేతమైనా కానీ నాకు భయం లేదు. ఆయన భాగవతం చదువుకుంటే అది ఆయన చుట్టూ వచ్చి ప్రదక్షిణ చేసి ఆయన ఏం చేయలేక పంపించినోడి దగ్గరికి వెళ్ళిపోతుంది. పలుకు భగవాన్ పని అక్కడితో పూర్తి చేసాం, చంపేస్తుంది ఆయన. అట్లా ఏమైందంటే వీళ్ళు ప్రయోగించిన శక్తులు ఒకసారి తిరగబడి ఊరు ఊరంతా అందరికీ విషజ్వరాలు వచ్చేసినాయి. ఏ ఇంట్లో చూసినా ఇద్దరు ముగ్గురు విషజ్వరాలతో పడిపోయినారనమాట. కొద్దిమంది విషజ్వరం చాలా ప్రమాదకరమైంది, అంటే ఎక్కువ వేడి చేసేస్తుంది చనిపోతారు వేడి తట్టుకోలేక. ఆ విషజ్వరాలతో అందరూ బాధపడుతుంటే ఏదో మంత్రాలు తంత్రాలు పూజలు పునస్కారాలు బలులు అవి ఇవి ఎన్నో చేశారు, ఏం పని కాలేదు. ఈ సందర్భం జరిగి ఒక 50-60 సంవత్సరాలు అయింది, ఏం పని కాపోయేసరికి అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో దిక్కు దొసగా అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి సేవలు లేచిపోతా ఉన్నాయి, ఊర్లో కాటికి వెళ్తున్నాయి. అప్పుడు అనుకోకుండా ఒక సాధు ఆ ఊర్లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడున్న స్థితి చూసి ఆయన అంతా అర్థం చేసుకుని ఆ సాధు నేను మీకు సహాయం చేస్తానని చెప్పేసి అన్నాడంట. ఆయనంటే స్వామి చేయండి, మేము ఎన్నో ప్రయత్నాలు చేసాము అన్ని అయిపోయినాయి, రోజు రోజుకి ఆ ఇంట్లో ఎదురింట్లో వెనకింట్లో చనిపోతున్నారు అనంటే మీకు ఇక్కడ మీ మహమ్మారులన్నీ కూడా తిరగబడ్డాయి, అందువల్ల విషజ్వరాలు వచ్చేస్తున్నాయి. దీనికి విరుగుడు ఒక్కటే ఉంది కలియుగంలో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వీరి నామాన్ని ఏకదాటిగా అఖండ నామ సంకీర్తనం చేయండి, దెబ్బకి మీకు ఈ సమస్యలంతా తొలగిపోతాయి అని చెప్పి చెప్పారనమాట. చెప్పగానే ఇంక వాళ్ళు మామూలుగా అయితే మంత్రగాళ్ళు జంత్రగాళ్ళు ఈ పద్ధతి నమ్మరు, వాళ్ళు వాళ్ళ స్వశక్తిని మంత్రాలని జంత్రాలని నమ్ముకుంటారు ఐం హ్రీం క్లెయిమ్ అనేసి. కానీ ఎప్పుడైతే అవన్నీ ప్రయోగించి పని కాలేదు, ఈ సాధు వచ్చి చెప్పేసరికి హరినామం మీద విశ్వాసంతో వాళ్ళు ఏం చేశారు, భగవంతుడి ముందు కూర్చుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అఖండ నామ సంకేతం చేసేసరికి మామూలుగా మంత్రకాళ్ళకి కనిపిస్తాయి కదా శక్తులన్నీ. వాళ్ళు చూస్తుండగా వాళ్ళకంటే కనిపించాయట, ప్రతి ఇంట్లో నుంచి శక్తులన్నీ పరిగెడుతున్నాయంట, ఊరు బయటికి ఊరి శివార్లలోకి పరిగెడుతున్నాయంట ఆ నామశబ్ద ప్రకంపనకి. ఇది జరిగిన ఒక 10 రోజులకి ఆ ఊర్లో అందరూ స్వస్థులయ్యారనమాట, అందరికీ కూడా మళ్ళీ ఆరోగ్యం చేకూరింది. అప్పటి నుంచి ఆ ఊర్లో ఈ హరినామ సంకీర్తన అంటే ఒక ప్రాబల్యం ఉందంట. మనం మా భక్తులు మేమంతా వెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళు ఈ సందర్భం చెప్పారనమాట, అప్పటి నుంచి ఉంది హరినామ సంకీర్తన. అయితే యోగో నష్ట పరంత అది ఎప్పుడు ఉంది కదా, మళ్ళీ గతించిపోయింది, మళ్ళీ మీరు వచ్చారు కాబట్టి మళ్ళీ దీన్ని పునరుద్ధరించారని చెప్పి మన భక్తుల్ని వాళ్ళు ఎంతగానో కొనియాడారనమాట. కాబట్టి కలియుగంలో హరినామ సంకీర్తన ద్వారా శ్రీ చైతన్య మహాప్రభు శరణాగతి విధానాన్ని మనకు చక్కగా సూచించారు. అయితే ఆ శరణాగతిని మనం భగవంతుని యొక్క నామ సంకీర్తన ద్వారా సాధించవచ్చని ఇస్కాన్ ఉద్యమం ద్వారా ప్రభుపాదుల వారు ప్రత్యక్షంగా నిరూపించారనమాట. కాబట్టి ఎవరన్నా ప్రత్యక్ష పద్ధతి కావాలంటే కూడా ప్రత్యక్షంగా ఎంతో మంది భయంకరమైనటువంటి అసుర ప్రవృత్తి గల వాళ్ళంతా కూడాను దైవ స్వభావంతో భక్తులైన సందర్భం మన ఇస్కాన్ చరిత్రలో ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ సారాంశం మనము ఈ శివజ్వరం నుంచి అర్థం చేసుకోవాల్సింది. అదే శివజ్వరం ఏదైతే 4 శ్లోకాలు కీర్తించిందో ఆ 4 శ్లోకాల్లో ఉన్న విషయం అంతా కూడా భక్తివినోద్ ఠాకూర్ ఒకే ఒక కీర్తనలో పొందుపరిచారు. ఈ కీర్తనలో భగవంతునికి దేవదేవత్వం, ఆయన ఏ విధంగా సృష్టి చేస్తున్నాడు, ఏ విధంగా జీవుల్ని ప్రవేశపెడుతున్నాడు ఈ రోజు శ్లోకం, ఏ విధంగా జీవులు రకరకాలైన కర్మలు చేసి వాళ్ళు తర్వాత దేహాన్ని తయారు చేసుకుంటున్నారు అవన్నీ కూడా ఈ శ్లోకంలో పొందుపరిచారు. చివరిలో మనం చేయవలసిన ప్రార్థన కూడా భక్తివినోద్ ఠాకూర్ చేశారు. కాబట్టి ఈ కీర్తన మనం క్లుప్తంగా 5 నిమిషాల్లో ముగిద్దాం. మీరందరూ చూసి గట్టిగా పాడడానికి ప్రయత్నించండి.
తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార, తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార, తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార, తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార, తుమర ఇచ్ఛాయ విశ్వే సృజన సంహార, తుమర ఇచ్ఛాయ విశ్వే సృజన సంహార, తుమి సర్వేశ్వరేశ్వర ప్రజేంద్ర కుమార తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమరాయ విశ్వే సృజన సంహార తుమరా ఇచ్ఛాయ విశ్వే తవ ఇచ్ఛా మతో బ్రహ్మ కొరేన సృజన తవ ఇచ్ఛా మతో బ్రహ్మ కొరేన సృజన తవ ఇచ్ఛా మతో విష్ణు కొరేన పలాన తవ ఇచ్ఛా మతో విష్ణు కొరేన పలాన తవ ఇచ్ఛా మతే శివ కొరేన సంహార తవ ఇచ్ఛా మతే శివ తవ ఇచ్ఛా మతే మాయా సృజే కారగార తవ ఇచ్ఛా మతే మాయా తవ ఇచ్ఛా మతే జీవేర్జనమ మరణ తవ ఇచ్ఛా మతే జీవే జనమ మరణ సమృద్ధి నిపాత దుఃఖ సుఖ సంఘటన సమృద్ధి నిపాత దుఃఖ సుఖ సంఘటన నిచే మాయా బద్ధ జీవ ఆశ పశ పీరే మిచే మాయా బద్ధ జీవ ఆశ పశ పీరే తవ ఇచ్ఛా బీనా కీచు కొరితే నా పారే తవ ఇచ్ఛా బీనా కీచు కొరితే నా పారే తుమి తో రక్షకార పాలక సమారా తుమి తో రక్షకార పాలక మారా తుమి తో రక్షకార పాలక మారా తుమి తో రక్షకార పాలక మారా తుమర చరణ బినా ఆశ నహియార తుమర చరణ బినా ఆశ నహియార తుమర చరణ బినా ఆశ నహియార తుమర చరణ బినా నిజ బల చేష్ట ప్రతి భరసా చరియా నిజ బల చేష్ట ప్రతి తుమర ఇచ్ఛాయాచి నిర్భర కొరియా తుమర ఇచ్ఛాయాచి నిర్భర కొరియా భక్తి వినోద హతి దీన కించన భక్తి వినోదతి భక్తి వినోదతి దీన కించన భక్తి వినోద తుమర ఇచ్ఛాయ తారా జీవన మరణ తుమర ఇచ్ఛాయ తారా జీవన మరణ తుమర ఇచ్ఛాయ తారా జీవన మరణ తుమర ఇచ్ఛాయ తారా తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమి సర్వేశ్వరేశ్వర తుమార ఇచ్ఛాయ విశ్వే సృజన సంహార తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమి సర్వేశ్వరేశ్వర తుమి సర్వేశ్వరేశ్వర బ్రజేంద్ర కుమార తుమర ఇచ్ఛాయ విశ్వే సృజన సంహార హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జయ రాధా గోవింద రాధా గోవింద రాధే జయ జయ ప్రభుపా
శ్రీమద్భాగవతం కి శ్రీల ప్రభుపాద కి నితాయ్ గౌర్ ప్రేమనందే.